స్వామి దర్శనకాంక్షని వ్యక్తం చేస్తున్న భాగములు నిన్ను చూడాలి అంటూ ఎటువంటి నిన్ను చూడాలి అనే వర్ణన కనబడ్డంతో ఆ వర్ణనలో మనం మన మనస్సులో శివుణ్ణి చూడొచ్చు ఇప్పుడు. అయితే స్వామి ఒక్కసారి నేను నిన్ను చూడాలి అని అంటున్నాను, నువ్వు నన్ను చూడవయ్యా అని అంటున్నారు. ఇక్కడ నువ్వు నన్ను చూడాలి, ఎందుకంటే నా చూపు ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది, నీ చూపు ప్రత్యేకం. అందుకు నీ చూపుల్లో సూర్యదృష్టి, చంద్రదృష్టి, అగ్నిదృష్టి అని మూడు రకాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కావలసింది నీ యొక్క చంద్రదృష్టి మొట్టమొదటిగా అంటున్నారు. యావన్నమాం భవద దర్శన రంధ్రవేది తాపత్రయం పరిదృఢం నితరాం ధునోతి తావన్ మహేశ కురుచంద్ర విలోచనేన దృష్ట్వా సుశీతలమతీవ సుధామయేన. స్వామి, ముందుగా నా తాపాన్ని నువ్వు పోగొట్టాలి. తాపం పోగొట్టాలంటే చల్లగా నువ్వు చూడాలి. చల్లగా చూసే చూపు నీ కంట్లో ఉన్నది, అది చంద్రనేత్రం. స్వామికి మూడు కళ్ళు కూడా సూర్య చంద్ర అగ్ని దృష్టి కదా, అందులో చంద్రదృష్టితో చూడు. ఎందుకంటే నాకు ముందు తాపం పోవాలి కనుక చంద్రదృష్టి కావాలి. ఈ తాపం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తాపాలు మూడు రకాలుగా ఉంటాయి. తాపత్రయం అన్నారు. ఈ తాపత్రయం అనే మాట కూడా మన నిత్య జీవన వ్యవహారాల్లో వాడుతూ ఉంటాం ఇప్పటికీ, తాపత్రయాలు తాపత్రయాలని. కానీ ఎంతమందికి తెలుసు? కొంతమందికి ఆధ్యాత్మిక మార్గంలో విచారణలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పష్టంగా తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. కానీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయడం ఇక్కడ ఏంటంటే, మూడు రకాల తాపాలు ప్రతివాడు అనుభవిస్తుంటాడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అని మూడు రకాల తాపములు. ఆధ్యాత్మిక తాపము అంటే మన శరీరంతో మనస్సుతో పడుతున్న వేదనలు, ఆది వ్యాధులు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాపములు. ఆది భౌతికములు అంటే బయట వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనకు కలిగే బాధలు, జంతువులు కాటువేయడము, ఇతర మనుషులు బాధించడము, ఇవన్నీ కూడా ఆది భౌతిక తాపములు. ఇక ఆది దైవిక అంటే ఉప్పెనలు, ఉత్పాతాలు, వరదలు ఇలాగా వచ్చేవన్నీ కూడా ఆది దైవిక తాపములు. ఈ మూడు రకాల తాపాలతో జీవుడు ఎప్పుడు తపించిపోతూ ఉంటాడు. ఏ ఉపాధి పొందినా ఈ మూడు తాపాలు తప్పవు. ఈ మూడు తాపాలు అణగని స్థితినే మోక్షం అంటారు, శాంతి అంటారు. శాంతి అంటే మూడు తాపాలు అణగడం. అంతేగాని ఇవాళ ఏదో బాధపడి అది కాస్త ఉపశమిస్తే అదే శాంతి అంటే అదేం శాంతి కాదు. అది పూర్తి శాంతి ఎప్పుడంటే తాపత్రయములు నశించడమే శాంతి. అందుకు ఓం శాంతి 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 అని మూడు ఎందుకు అంటున్నామంటే మూడు తాపాలు నశించాలి. అయితే తాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ముందు నశించాలనే తర్వాత ఒక ఇంట్లో ఒక పెద్ద మంచాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నట్ట, ఆ గుమ్మం నుంచి బయటకు రావట్లేదు. ఎలా తీసుకెళ్దామని ఆలోచిస్తుంటే ఒక తెలివైన వాడు సలహా ఇచ్చాడు, ఎలా బయటకు తీసుకెళ్ళడం కాదు అసలు ఎలా లోపలికి వచ్చిందో ముందు ఆలోచించండి అన్నాడు. ఆయన ఎలా లోపలికి వచ్చిందో తెలిస్తే అలా బయటకు తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కనుక పరిష్కారం ఏంటంటే అసలు ఈ తాపత్రయం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి అందమైన మాట కూడా చెప్తున్నారు. యావన్నమాం భవద దర్శన రంధ్రవేది తాపత్రయం. నిన్ను చూడలేదు అనేటటువంటి స్థితి నాకొకటి ఉన్నది. ఇంతవరకు శివదర్శనం జరగలేదు, శివదర్శనం జరగకపోవడం వల్ల వచ్చే ఈ తాపమును అన్నారు. ఇక్కడ ఒకసారి శివుణ్ణి చూస్తే తాపం ఉంటుందా? ఒకసారి వెలుగును చూస్తే చీకటి ఉంటుందా? అందుకు నాకు ఇప్పటివరకు శివదర్శనం జరగలేదు. ఎందుకంటే శివదర్శనం జరిగి ఉంటే తాపం ఉండేది కాదు. అందుకు భవదర్శన రంధ్రవేది, రంధ్రవేది అంటే అవకాశం కోసం చూసుకోవడం అండి. ఈ తాపత్రయాలు వీడు శివుణ్ణి చూడలేదు కదా అనే అవకాశం తీసుకుని నాలోకి ప్రవేశించాయి. ప్రవేశించి నన్ను చాలా పరిదృఢం నితరాం ధునోతి. నితరాం అంటే మిక్కిలిగా నన్ను వేదన పెడుతున్నాయి. ఏవి ఈ తాపత్రయములు? ఈ తాపత్రయాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? పుట్టిన దగ్గర నుంచి కాదు, అనేక జన్మల నుంచి మనకు తాపత్రయాలు అలవాటైపోయాయి. ఇలా జన్మల నుంచి అలవాటైపోయిన ఈ తాపత్రయాలన్నీ పోవాలి అంటే కురు చంద్ర విలోచనైన దృష్ట్వా, నీ యొక్క చంద్రదృష్టితో నన్ను ఒక్కసారి చూడవయ్యా. ఆ చూపు ఎంత గొప్పది అంటే సుశీతలం అతీవ సుధామయేన. దానికి రెండు లక్షణం ఉన్నాయి, ఒకటి చలువదనం, ఇంకొకటి అమృత లక్షణం. అమృతము ఎలాంటి ఆకలినైనా, ఎలాంటి వేదన్నైనా, ఎలాంటి నిస్సత్తువునైనా తీసేస్తుంది. రెండు, వేడిమిని వేదన్ని తీస్తుంది చలువదనం. ఇలాగ చలువదనము అమృతత్వము కలిసినటువంటి నీ చంద్రదృష్టి. ఎందుకంటే చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు, ఆయన కిరణాల్లో అమృతం ఉంటుందిట. ఈ చంద్రుడి కిరణాలు అమృతం ఉందా లేదా అనేది మనం పెద్ద చర్చ చేసే కంటే స్వామి యొక్క చూపులో అమృతం ఉన్నది. ఆ అమృతమయమైన చూపు అడిగారు ఇక్కడ. ఇంకొకటి, నిన్ను చూడనివ్వని మరొక బాధ కూడా నా దగ్గర ఉంది. ఒకటి తాపం అండి, మనల్ని శివుణ్ణి చూడనివ్వకుండా చేసే తాపత్రయం. రెండవది అజ్ఞానం, అదొకటి భయంకరమైనది. ఇది గట్టి చీకటిది. యావన్నమే మనసి దుష్టతమోభివృద్ధి సర్వార్థ దర్శన విఘాతకరీ దురంత. ఇక్కడ ప్రతిదానికి ఆ తాపత్రయం ఎలాంటిది ఇందాక చెప్పారు, ఇప్పుడు ఈ అంధకారం ఎలాంటిదో చెప్తున్నారు. ఈ చీకటి అంత గట్టిదంటే అది బయట ఉందా నీలో ఉందో తెలియట్లేదు. బయట చీకటి ఉంటే ఏదో వెలుగు సాయంతో చూడొచ్చు, మనకే గుడ్డితనం ఉంటే అక్కడ వెలుగున్నా చూడలేం. కనుక ఇక్కడ చూడలేని తనం అనేటువంటి తమస్సు బయటదా లోపలదా నాకు తెలియదు, కానీ తమస్సు మాత్రం ఉన్నది. అదేంటో నీకు తెలియాలి. ఈ తమస్సు ఎలాంటిదంటే సర్వ అర్థ దర్శన విఘాత కరి. ఇవన్నీ కూడా శాస్త్రవాక్యాలండి, చర్చ చేసుకుంటే కానీ తెలియదు. అయితే అర్థం కాదండి అంటే కావాలనుకున్న వాడికి అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువు కూడా మనకు అర్థం కాలేదు అంటే మనం కావాలనుకోలేదని అర్థం. మేము లైట్గా ఇలాగే ఉంటాం, మీరు అలా చెప్పాడు మాకు అర్థం కావాలంటే వీడి జన్మ కాదు కదా, నేను జన్మలు ఇతర తరించడం. కావాలనుకుంటే అర్థమవుతుంది శాస్త్రవాక్యములు. తమస్సు ఎలాంటిదంటే సర్వార్థ దర్శన విఘాతకరీ దురంత. ఏం మాటలు చెప్పాడండి ఇక్కడ. సర్వ అర్థములు అంటే అన్ని ప్రయోజనాలని తెలియనివి కూడా చేస్తుంది తమస్సు. అర్థం అంటే ప్రయోజనము అని. సర్వార్థం అంటే అర్థం ఏమిటి నిజానికి? సర్వార్థం అంటే అన్ని ప్రయోజనాలను మనం లౌకికంగా చెప్పుకుంటే అర్థం. సర్వార్థం అంటే అన్నిటి యొక్క సారమైన ప్రయోజనం ఏది అంటే జ్ఞానము అని అర్థం. సర్వార్థం అంటే సర్వజ్ఞానము. సర్వజ్ఞత్వం అంటే బ్రహ్మజ్ఞానము. అందుకని సర్వజ్ఞత్వం అంటే లోకంలో ఉన్న అన్ని విద్యలు తెలిసిపోవడం కాదు. ఇక్కడ అంత పొడుగున్నా తేలు మంత్రం రాదా అన్నట్టు ఒక ఆయన. ఎందుకు అన్నీ తెలిసిపోతాయండి? ఇటు తేలు మంత్రం తెలిసాడు, పాము మంత్రం తెలిసాడు, బ్రహ్మ విద్య తెలిస్తే వాడిని సర్వజ్ఞుడు అంటారు అంటారా? సర్వజ్ఞుడు అంటే సర్వము బ్రహ్మమయమే అని తెలిసిన వాడు సర్వజ్ఞుడు. ఇది ఒకటి. ఆ సర్వజ్ఞత్వ జ్ఞానాన్ని తెలియనివ్వకుండా అడ్డుకుంటున్నదే తమస్సు. అందుకే ఎన్ని లౌకిక విద్యల్లో మనం మాస్టరీ సాధించినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం తెలియలేదంటే అది అంధకారము, అది తమస్సు. కనుక సర్వ అర్థదర్శనీ విఘాతకరి. ఆ జ్ఞానము తెలియకుండా అడ్డుకునేటువంటి ఏ తమస్సు ఉన్నదో ఆ తమస్సు పోవాలంటే ఈ సూర్యులు లాభం లేదు. కోటి సూర్యులు వెలిగితే బయట చీకటి పోగొడతారు తప్ప ఈ తమస్సు పోగొట్టడానికి ఈ భువన భాండాల్లోని ఏ సూర్యులు సరిపోతండి. అంతఃస్ఫూర్జదపార మోహతి మీర ప్రాగ్భార ముచ్చాటయ్యన్నట్టాడు భర్తృహరి సుభాషితాల్లో. ఇది మోహతిమిరం, దట్టంగా ఉన్నది. ఇది పోవాలంటే ఈ సూర్యుడు లాభం లేదు. ఇలాంటి సూర్యులందరికీ వెలుగిచ్చిన నీ నేత్రములో ఉన్న సూర్యుడు చూడాలయ్యా అన్నాడు. కనుక చంద్రదృష్టితో నా తాపాన్ని పోగొట్టు, నీ సూర్య దృష్టితో నా అజ్ఞానాన్ని పోగొట్టు అన్నారు. అంటే స్వామి యొక్క స్వరూపానికి వ్యాఖ్యానం కూడా ఇక్కడ జరుగుతుంది. చూడాలి అని తాపత్రయం పడ్డమే కాదు, భగవంతుని యొక్క సగుణ సాకార రూపంలో దాగిన తత్వం కూడా చెప్తున్నారు. శివస్వరూపంలో ఉన్నటువంటి నేత్రములు రెండూ కూడా సూర్య చంద్రదృష్టిలు. చంద్రదృష్టి మన తాపాన్ని పోగొడుతున్నది, సూర్య దృష్టి మన యొక్క అజ్ఞానాన్ని పోగొడుతున్నది. కనుక అజ్ఞానము తాపం అంటే ఏంటో అర్థం చేసుకుంటే, ఆ నిడిట్టి పోగొట్టగలిగేవాడు శివుడే అని అర్థం చేసుకుంటే ఎవరిని పట్టుకోవాలో తెలిసిపోతుంది మనకి ఇక్కడ. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క దర్శన కాంక్ష ఇలా కనబడుతున్నది. తావత్ క్షణం తవ విలోచన రూప సూర్య తేజ ప్రసారయమీశ్వర దీనబంధో. హే దీనబంధో, నా యందు ఆ సూర్య దృష్టిని ప్రసరింపజేయు. కనుక రెండూ నాకు కావాలి, చంద్రదృష్టి సూర్య దృష్టి అని ఇక్కడ ప్రార్థించారు. కానీ అగ్ని దృష్టిని నావే ప్రసరింపజేయని మాత్రం ఎక్కడ అనలే. అంటే అక్కర్లేదా? ఎందుకు అనలేదు అంటే మీరు పరిశీలిస్తే సూర్యుడికి అగ్నికి అభిన్నతే ఉన్నది. అందుకే చాలా చమత్కారంగా సూర్య తేజ ప్రసారయ అన్నారు ఇక్కడ. సూర్య తేజస్సు, తేజస్సు అంటే అగ్ని. కానీ అగ్నికి సూర్యుడికి అవిభాజ్య లక్షణం ఉన్నది ఒక విధంగా మనం ఆలోచిస్తే. అందుకే సృష్టిలో రెండే చెప్తారు, అగ్ని సోమాత్మకం జగత్ అంటారు. వ్యవహారంలో అగ్ని సోమము, ఒకటి వేడి ఒకటి చలువ అంతే. వేడి అనేది సూర్య సంబంధి, చలువ అనేది చంద్ర సంబంధి అయిపోయింది కదా. కానీ మూడెందుకు చెప్పామంటే మరొక విభజన కోసం మనం అగ్ని అని చెప్పాం. కానీ సూర్య అంటే అగ్ని చెప్పినట్టే అగ్ని సోమాత్మకములు రెండు చెప్పడం ఉద్దేశంతో చెప్పాడు. కనుకని సూర్య తేజ అన్నప్పుడు అగ్ని దృష్టి సూర్య దృష్టి రెండు కలుపుకోవాలి మనం. అయితే మరి అగ్ని దృష్టి ప్రయోజనం ఏమిటి అంటే సూర్య దృష్టి అజ్ఞానాన్ని పోగొడుతుంది, చంద్రదృష్టి తాపాన్ని పోగొడుతుంది, అగ్ని దృష్టి మనం కూడబెట్టుకున్నటువంటి పాప సంఘాన్ని పోగొడుతుంది, దాన్ని దహిస్తుంది. కానీ అగ్ని దేనికి పనికొచ్చిందంటే కూడబెట్టిన కర్మల్ని దగ్ధం చేసేది. అందుకే అగ్ని దృష్టి ప్రధానమైన జ్ఞానం అండి అది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అగ్ని దృష్టి పాప సంహారం చేస్తుంది, కనుక అది కావాల్సిందే. కనుక మూడు కన్నులతో స్వామి చూస్తేనే కానీ మన పని జరగదు. ఒక్క కంటి చూపు చాలదు మనల్ని బాగు చేయాలంటే, మూడు కళ్ళతో చూడాల్సిందే. కనుక స్వామి నీకెందుకయ్యా మూడు కళ్ళంటే, ఇంత గట్టిగా చూస్తే కానీ నువ్వు బాగుపడవునైనా అంటాడు ఆయన. అలా చూస్తే కానీ బాగుపడిన జీవితాలు మనవి, ఆయన అలా చూసి బాగు చేస్తాడు. అటువంటి దయామయుడు ఆయన. ఈ విధంగా నిన్ను చూడాలి, నిన్ను చూడాలని కోరిక కాస్త నువ్వు నన్ను చూడాలని కోరికగా మార్పించారు ఇక్కడ. ఇక్కడ మీరు ఇప్పుడు నిన్న చెప్పిన దాని నుంచి దీనికి అనుబంధం తెచ్చుకోండి. ఎలాగంటే నీ దర్శనం కావాలి, మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు వినాలి, అంటే శ్రవణం. మూడవది స్పర్శ కావాలి. నాలుగవది నిన్ను నేను చూడాలనే స్థితి నుంచి నన్ను నువ్వు చూడాలి, అంటే నాపై కాస్త చూపు చూడవయ్యా. కొందరు అంటూ ఉంటారు, నా సంగతి చూశారా అండి అని. లోకంలో ఎవరికైనా ఏదైనా అప్పీల్ చేస్తే నా సంగతి ఏమైంది, చూశారా చూశారా చూశారంటే అర్థం ఏంటి, ఊరికి చూడటమా? చూడటం అంటే బాగు చేయడమే. కొందరు అంటారు చూద్దాం చూద్దామని, వాళ్ళు చూద్దాం చూద్దామే, చేద్దాం చేద్దాం కూడా అలాంటిదే. కానీ పరమేశ్వరుడు ఒక్కడే చూస్తే చాలు చేసినట్టే ఆయన. చూపుతోనే సర్వం చేయగలడు ఆయన. అసలు ఆ చూపులతోనే ప్రపంచాన్ని నడుపుతున్నాడు, అవునా లేదా? అగ్ని సూర్య చంద్ర దృష్టితోనే ప్రపంచం అంతా నడుస్తుంది. అంతేకాదు మన లోపల కూడా అగ్ని సూర్య చంద్రులు ఉన్నారు. ఆ మూడు లేకపోతే మనకు పని జరగదు. ఎక్కడున్నారు చెప్పండి, మీకు తెలిసిన శాస్త్రంలోనే చెప్పచ్చు. అగ్నిర్మేవాచిశ్రిత, అగ్ని ఎక్కడున్నాడు, వాక్కులో ఉన్నట్ట ఉంది కదా మనకది. ఇక చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రమా మనసోజాత. సూర్యుడు ఎక్కడున్నాడు, దృష్టిలో ఉన్నాడు. ఈ దృష్టి రెండు రకాలు, మళ్ళీ బుద్ధికి శరీరానికి కూడా. కనుక బయట చూడగలిగే చూపు శరీరానిది, అది సూర్యభగవానుడే. భావించి దర్శించగలిగేటువంటి లోపల దృష్టి ఆయనే, దృష్టికి అధివేల్పైన. కనుకని మనకున్నటువంటి ఈ దృష్టి, మనస్సు, మాట, ఈ మూడు కూడా సూర్యచంద్రాగ్నులే. ఈ మూడు ఎవరి వల్ల పనిచేస్తున్నాయి, లోపల అసలైన తేజస్సు అంటూ ఒకటి ఉంటే, ఆత్మ తేజస్సు ఉంటే నీకు పనిచేస్తున్నాయి కదా. కనుక ఈ మూడు పనిచేయడానికి కారణమైన ఆత్మ తేజస్సే మూడు కన్నులు పరమేశ్వరుడు, మనలో పరమేశ్వరుడు. చూడండి, ఇక్కడ లోపల చూడాలన్నాడే అది అన్వయించుకోవాల్సిన విధానం. ఇప్పుడు మరొక అద్భుతమైన విషయంలోకి వెళ్తున్నాం. ఈయన గుత్తులు గుత్తులుగా ఇచ్చారండి శివకర్ణామృతం. ఒక అందమైన పళ్ళ తోటకు వెళితే పళ్ళు గుత్తులు గుత్తులుగా కనబడతాయి. ఆ గుత్తులు గుత్తులుగా కనబడడం ఒక అందం, కానీ ఇందులో గుత్తులకి ఆ గుత్తులకి తేడా ఉంది. మీరు ఒక పండి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ గుత్తు తీసుకుని ఒకటే రుచి. కానీ శివకర్ణామృతం అనేటువంటి ఇందులో ప్రధానం శివత్వమైన ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రుచి ఉంది. ఆ రుచుల్లో అసలు రుచి మాత్రం శివుడే అనుకోండి, కాదను. కానీ ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క భావం చెప్తాడాయన. ఆ భావానికి తగ్గ పదాలు, ఆ పదాలకి తగ్గ ఛందస్సు. సాహిత్య దృష్టితో ఆలోచించిన చాలు, కవితా దృష్టితో చూసినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఛందస్సు పెడతాడు. ఇప్పుడు మనం ఒక అందమైన ఛందస్సులోకి ప్రవేశిస్తుంది, శ్రగ్విణి అంటారు దీన్ని. నేను అన్నిటికీ ఛందస్సుల పేర్లు చెప్పలేను, కానీ సమయం చాలదు కనుక సాహిత్యపరంగా కూడా దీన్ని మనం వ్యాఖ్యానిస్తూ చెప్పుకోవాలంటే కానీ శివకర్ణామృతం కోర్సు ఒక 6 నెలలు, ప్రతిరోజు ఒక 2 గంటలు చెప్పు చెప్పుకుంటే అవుతుంది. అక్కడ కోర్సు మొత్తం కోర్సు పూర్తయ్యేటప్పటికీ ఇటు భాషలో పండితులు అయిపోతాం, అటు భావంలో ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా పండితులు అయిపోతాం, తరించిపోతాం. అంత బాగుపడిపోకూడదు తొందరలో గనక కొద్ది రోజులు పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఆ కోరిక పుడితే చాలు ఇక్కడికి. సరే, ఇక్కడ మనకి శ్రగ్విణి వృత్తంలో ఈయన చూపించిన పదజాలం అంటే, ఒకవైపు వింటూ ఉంటేనే రెండు చేతులు దండ పెడతామండి దీక్షితుల వారికి. ఏం మహానుభావుడు ఆయన. వందితా మంద కుందార విందేందు సత్సుందరానంద సందోహ కందాకృతి మంద మందార్థ సంసార నిందామతి పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. ఇక్కడ నుంచి 5 శ్లోకాలు గుత్తి. ఈ గుత్తిలో ప్రతిదానికి చివర పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో అని ఉంటుంది. విభో ప్రభో అని 2 శబ్దములున్నాయి. ఈ లోకల్లో కూడా మనకు తెలుసు ప్రభో ప్రభో అని. కొంతమంది ప్రభు శబ్దం ఎవడికి పెడితే వాడికి వాడుతూ ఉంటారు, వచ్చింది బాధ. వాళ్ళకి అసలు శబ్దాలు దొరక్క ఇవి వాడుకుంటూ ఉంటారు. కానీ విభో ప్రభో, విభు అనే మాటకు అర్థం ఏంటంటే విశేషముగా అవగలిగే శక్తి ఉన్నవాడు. అంటే ఒక్కడు ఒక్కడుగా ఉండకుండా అనేకముగా వ్యాపించగలిగే శక్తి ఉన్నవాడు విభుడు. ఇది సర్వసమర్థత. అలాగే ప్రభుడు ప్రకృష్టముగా అవగలడు. విశేషముగా అవడమే కాకుండా గొప్పగా కూడా అవగలడు ఆయన. అందుకు గొప్పగా ఉండేవాడు. కనుక ప్రభు విభు అనేది సమర్థుడు అని ఒక అర్థాన్ని, అన్నిటినీ శాసించి అంతటా వ్యాపించగలిగేటువంటి వాడు అనే అర్థాన్ని చెప్తుంది. కనుక ఈశ్వరత్వ సమర్థత్వ అర్థములు చెప్పడం కోసం విభు ప్రభు. విశేషంగా కనబడుతోంది జగత్తంతా కూడా మనకి, అవునా లేదా? విడివిడిగా అనేకముగా కనబడుతుంది. అనేకముగా అయిన వాడెవడు? అఖిల రూపులు తన రూపమైన వాడు. వివిధాని భవతి, వివిధ రూపములుగా అయినటువంటి వాడు గనుక విభుడు. వీటన్నిటి యందు ఆయన గొప్పగా వ్యాపించిపోయి పరమాత్మయ్య ఉన్నాడు గనక ప్రభు. అందుకే విభు ప్రభు శబ్దములు ఇంత చక్కగా వాడాలి. ఆయన మనల్ని రక్షించాలి తప్ప, లేకపోతే మనల్ని మనం రక్షించుకోలేం. పాహి మాం హే విభో, అయితే ఆనొక్కడు ఉంటే లాభం లేదు గనక పార్వతీశ ప్రభో అని. అందుకు పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో స్వామిని హాయిగా కీర్తన చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. అయితే ఇది మాత్రం 5 శ్లోకాల్లో సామాన్యంగా వచ్చే మకుటం. పైన 3 వాక్యాలు మారుతూ ఉంటాయి. వందితా మంద కుందార విందేందు సత్సుందరానంద సందోహ కందాకృతి. అమంద కుంద అరవిందేందు సత్సుందర ఆనంద. స్వామి యొక్క రూపం ఎలా ఉన్నది అంటే అక్కడ ఎక్కడ తక్కువతనం లేదుట. మందము అంటే తక్కువతనం, అమందము అంటే తక్కువతనం లేకపోవడం. అంటే ఆయన దగ్గర తక్కువతనములు అల్పత్వము లేదు, పరిపూర్ణత ఉంది అని చెప్పడం. అమందం అంటే పరిపూర్ణమైనటువంటి సౌందర్యం అది. పైగా తెల్లదనం ఎలా ఉందంటే మల్లెలా ఉన్నది, అదేవిధంగా తెల్లని పద్మములా ఉన్నట్ట అని తెలుపు ధనాన్ని చెప్పడం కోసం కుంద అరవింద ఇందు మూడు శబ్దములు చెప్పారు. కుంద అంటే మల్లె, అరవిందం అంటే తెల్లని పద్మము, ఇక ఇందు అంటే చంద్రుడు. ఈ మూడింటి వంటి తెల్లదనం నీ దగ్గర ఉందయ్యా అని ఏదో ఒకటి చెప్తే చాలు కదండి అర్థం చేసుకోగలం. మూడు తెలుపులు చెప్పాలా? చెప్పాలి. చూద్దాం ఇందులో. మల్లెలా ఉన్నాడు అని చెప్పేటప్పుడు చాలా మనకు సులభంగా సూక్ష్మంగా క్లుప్తంగా ఉన్న రూపం, కానీ అరవిందంలా ఉన్నాడంటే చక్కగా వికసించి వికసనాత్మకంగా ఉన్నాడు. అంతేగాని అవేవో ముడుచుకుపోయిన అవయవాలు కాదు, వికసనాత్మకంగా అన్ని బ్లౌజం చక్కగా వికసించి ఉన్నాయి. వికసించినటువంటి స్వరూపం అది. ఇంకొకటి ఇక్కడ ఇందు వెన్నెల, చక్కగా వికసించి పువ్వులా మెత్తగా సుగంధవంధురంగా ఉండడమే కాకుండా అందునుంచి కాంతులు కూడా వెజ్జల్లబడుతున్నాయి, అందుకు ఇందు అన్నారు. ఇక్కడ వెలుగు చెప్పడం కోసం వెన్నెలు తీసుకున్నారు, విస్తార లక్షణం కోసం వికసనాత్మక లక్షణం కోసం పద్మాన్ని తీసుకున్నారు, ఆయన చాలా అందుబాటులో సులభంగా మృదువుగా ఉన్నాడని చెప్పడం కోసం మల్లెని తీసుకున్నారు. పైగా మల్లెని చెప్పడం ఆయనకు చాలా మంచిది, ఎందుకంటే ఆయన పేరే మల్లికార్జునుడు. ఆయన అర్జున శబ్దం అనేక చోట్ల వాడతారు. ఇందులో అర్జునుడు అంటే మనకు పాండవ మధ్యముడని మాత్రమే కాదు అర్థం, ఇది తెలుసుకోవాలి. పాండవులకు ఆ పేర్లు పెట్టకముందే అర్జున శబ్దం ఉంది, ఉన్న పేర్లు పెట్టుకున్నారు. ఎవరికో శ్రీనివాసుని పేరు పెట్టారంటే వాడితోనే శ్రీనివాసుని మొదలు కాలేదు, ఇదివరకు కూడా ఉన్నాడు కనుక వాడి పేరు విడికి పెట్టుకున్నారు. అలాగే అర్జున అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి తెల్లదనము, ఇంకోటి ఇంద్రుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, అర్జునుడు అంటే ఇంద్రుడు, ఆ రూపంతో ఇంద్రుడు ఉండడం ఉన్నది కనుక అర్జున శబ్దం ఇంద్ర శబ్దం అది. పైగా అర్జున శబ్దం శివుడికి కూడా వాడారు, ఎందుకంటే తెల్లని వాడు అని అర్థం. ఎంత తెల్లగా ఉండంటే మల్లెలా తెల్లగా ఉంటాడు కనుక మల్లికార్జునుడు, ఇది అసలైన అర్థం అండి. మల్లెలా తెల్లగా ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా మల్లికార్జునుడు. అందుకు ఆ మల్లికార్జున భావం మనకు కలగడం కోసం కుంద నరేన అరవింద ఇందు సత్సుందరానంద. ఆ సుందరం ఎలాంటిది అంటే సత్సుందరం. సత్ అంటే ఎప్పుడూ ఎటువంటి వికారము లేకుండా పరిపూర్ణముగా ఉండడాన్ని సత్ అంటారు. ఎల్లప్పుడూ ఉండాలి, ఏ వికారం లేకుండా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అదే పుట్టిన పిల్లాడు ఎప్పుడు అలాగే ఉన్నాడంటే సత్ కాదు, అక్కడ పరిపూర్ణత లేదు. అక్కడ ఈయన ఎప్పుడూ ఉంటాడు, వికారం లేకుండా ఉంటాడు, పరిపూర్ణంగా ఉంటాడు. ఈ లక్షణాలు ఉన్నదాన్ని సత్ అంటారండి. ఈ సత్తుతో కూడిన సుందరమైన, అందుకు ఆ మృదుత్వ సుగంధ కాంతిమయ లక్షణములు మూడు చెప్తూ అది శాశ్వతమైన స్వరూపము, అది సుందర. మొత్తానికి ఆనంద సందోహ కంద. కంద అనే మాట చాలా చక్కటిగా తెలుగులో కూడా కంద అంటే మనకు తెలుసు. కందం అంటే ఏమిటి? కంద గడ్డ మూలం. అది ఎంత చూడండి గట్టిగా ఉంటుంది మూలం, అంటే సాలిడ్ అని అర్థం అనమాట. అక్కడ సాలిడ్ ఒకటి, రూట్ రెండు అర్థములు ఉన్నాయి. అక్కడ ఈయన ఎలా ఉన్నాడంటే సమస్త ఆనంద సందోహములకు కందముగా ఉన్నాడు, అంటే అన్ని ఆనందాలకి మూలమైన వాడు. ఆనంద సందోహములు ఏమిటి? తైత్రీయంలోకి వెళ్తే తెలుస్తాయి. ఆనంద మీమాంస చేస్తాడు కదా, మనుష్యానందం మొదలుకొని బ్రహ్మానందం వరకు ఒకదానికంటే ఒకటి శతాధికంగా ఎలా ఉందో చెప్తాడు. మనుష్యానందం, మనుష్య గంధర్వానందం, గంధర్వానందం, అజానజ దేవానందం ఇత్యాది చెప్తూ ఉంటాడు. అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి. సమస్త ఆనందములకి మూలమైన కేవల ఆనంద స్వరూపుడు ఇతను. ఆ కేవల ఆనందం ఎంత చక్కగా ఉందంటే సాలిడ్గా ఉంది, సాంద్రముగా ఉంది, పైగా మూలమైంది. కనుక సాంద్రత్వము మూల లక్షణం చెప్పడం కోసం కంద అన్నారు. గడ్డ కట్టిన మంచుగడ్డలో చూడండి ఏముంటుంది, నీరు సాలిడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆనందపు సందోహం యొక్క కందలా ఉన్నట్టు ఆయన. మొత్తానికి స్వామి యొక్క స్వరూపం ఎలా ఉందంటే సత్ సుందర ఆనంద సందోహ కందర. ఇంటి ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి? సత్ సుందర ఆనంద మూడు వచ్చాయి. అది శుభంకరం కనుక సత్యం శివం సుందరం, ఆనంద లక్షణం, సౌందర్య లక్షణం, సల్లక్షణం మూడు కలిగింది స్వామి యొక్క రూపం ఒక్క ఈ శ్లోకంలో ఎంత చెప్పాడు. అయితే మంద మందార్థ సంసార విందామతి, ఆయనకు నచ్చని విషయం ఒకటి ఉందండి, అదేమిటంటే మంద మందార్థ అంటే మందులు, మందులు అంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు కోరుకునేవి అల్పమైన విషయ సుఖాలు అంతే కదా. ఇంత కష్టపడి భగవంతుడు వస్తే మనం కోరుకునేది అల్ప విషయాలట. ఎవడో పెద్ద రత్నం తీసుకెళ్ళి ఏమిమ్మంటావంటే దీనికి ఎంత వస్తా తుప్పి అన్నట్ట. చూసేదేమో అద్భుతమైన రత్నం. ఆ రత్నంతో ఏమి పొందవచ్చో కూడా వాడికి తెలియదు. వాడు అడిగింది ఏంటి? ఉప్పు. అలాగే కైవల్యాన్నిచ్చే పరమాత్మను పట్టుకుని మనం కోరుకుంటున్నది మందమందార్థములు. అత్యంత అల్పమైన విషయాలు అడుక్కుంటూ తిరుగుతున్నాం. ఇలాంటివి చూస్తే ఆయనకి చాలా చిరాకు పుడుతుందిట. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ అడిగితే ఎలా ఉంటుందండి? అలా ఉంటుంది. అందుకే అల్ప విషయముల మీద ఎవరైతే లాలస పడతారో వారిని ఆయన నిందాకృతి, వాటిని నిందిస్తట. అంతేకాదు, ఆ స్వరూపాన్ని చూస్తే ఈ అల్ప విషయములను మనం నిందిస్తాం. అది ఇక్కడ అర్థం. సూర్యభగవానుడు మనకు ఒక్కసారి కనబడగానే రాత్రి వెలిగించుకున్నటువంటి బుడ్డి దీపాలన్నీ అంత బాగున్నాయని అంటామా అండి మనం? అది కనిపించే కూడా ఇవి ఎంత కాంతులో అని వాటినే వెలిగించుకుంటూ కూర్చున్నామంటే మనం మూర్ఖులమై ఉంటాం, అంతే కదా. అలాగా స్వామి యొక్క ఈ సత్యసుందరమైన ఆకృతి కనబడగానే మందమందములైన లౌకిక విషయాలన్నీ కూడాను ఇంకా మనకు పట్టవు. ఇది అనమాట అర్థం. అంటే లౌకికమైన ఆనందములన్నీ, లౌకికమైన ఆనందాలు అంటే అర్థం ఏంటి? ఈ భూలోకంలో దొరికే ఆనందాలు మాత్రమే కాదు, ఈ భూమి మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఈ మధ్యలో ఇంద్రాది లోకాలన్నీ వెళ్ళిపోయాయి. ఈ చతుర్దశ భువనాల్లో లోకాల్లో దొరికే సమస్త ఆనందములు మందమందార్థములే అని ఎప్పుడు అనిపించింది? ఈ బుడ్డి దీపాలన్నీ చాలా అల్పములే అని ఎప్పుడు అనిపించింది? సూర్యుడు అంటూ వచ్చాక. అది రానంత వరకు ఇవే గొప్పవి. అలాగే ఆ శివుడి యొక్క దివ్య సుందరాకృతి ఒక్కసారి దర్శించగానే ఈ లౌకికములైన ఇహలోక పరలోక జనితములైన సర్వ విషయములు కూడా అత్యల్పములు అని ఎరుక కలిగి అదే దివ్యమైనది, అదే శాస్త్రమైనది, అదే సంపూర్ణమైనది అని భావం కలుగుతుంది. అయ్యా, ఒక్క శ్లోకంలో ఎంత అందమైన భావం చెప్పాడు చూడండి. మంద మందార్థ సంసార నిందామతే పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. చూశారా, వినగానే ఒక అందం, ఆలోచిస్తే ఎంత అందమో, ఈ రెండు అందాలు ఆస్వాదిస్తే ఎంత ఆనందమో, అది శివకర్ణామృతం అంటే. ఇక్కడ ఆ అందం ఆనందం కలబోసి పరిగెడుతున్నాయండి ప్రతి శ్లోకంలో. అత్రి గోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు సద్గోత్ర నేత్రత్రయీ పత్ర చిత్రానన శత్రువిత్రాసకు జైత్ర యాత్రాస్థితే పాహి మాం హే విభూ పార్వతీశ ప్రభు. హాయిగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని నోరార ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే ఆరోగ్యం బాగుపడదా చెప్పండి. ఇక్కడ శారీరక మానసికమైన జబ్బులన్నీ పోతాయి చదువుతూ ఉంటేనే. అసలు అంత హాయిగా ఉంటుంది. ఇలాంటి సంగీతం ఏ జబ్బునైనా పోగొడుతుందండి. అదే కర్ణామృతం అంటే. అత్రి గోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు సద్గోత్ర నేత్రత్రయీ పాత్ర చిత్రానన. అయ్యా, తమరి ఆననము చిత్రాననము. చిత్రాననం అంటే ఆశ్చర్యకరమైనటువంటి వదనమది. ఇలాంటి వదనం ఎక్కడా కనబడదండి. చిత్రము, చిత్రం అంటే ఆశ్చర్యం. చిత్రం అంటే చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం. వివిధ వర్ణములు ఆ ముఖంలో కనబడుతున్నాయట. ఎందుకంటే తెల్లని గంగమ్మ చంద్రుడు పైన కనబడుతున్నారు, కింద నల్లని విషయం కనబడుతుంది. అప్పుడు రెండు రంగులు వచ్చేసాయి. ఇంకా తర్వాత మూడు నేత్రములకు మూడు రకాల రంగులు. అందుకు స్వామి పసిమి రంగు సూర్యకాంతి, తెలుపు రంగు చంద్రకాంతి, అరుణవర్ణం అగ్నికాంతి, ఈ మూడు కనబడుతున్నాయి. కనుక నీ చిత్రాననం కాదు, నీ చిత్రాననంలో ఉన్న మూడు కళ్ళు మాకు కావాలి. ఆ కళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు, ఆ చూపే చాలా ముఖ్యం. అత్రి గోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు, అందులో ఉన్న మూడు నేత్రములు ఏంటో చెప్తున్నాడు. అత్రిగోత్ర ప్రభు ఒకడు. గోత్రం అంటే తెలుసు కదా, వాడి వంశంలో పుట్టడం. అత్రిగోత్రంలో పుట్టిన రాజు ఒకడు. రాజు అనే మాట రూలర్ అనే కాకుండా చంద్రుడని అర్థాన్ని కూడా చెప్తుందండి. సంస్కృతంలో రాజశేఖర అని శివుడికి పేరున్నది. రాజ అంటే చంద్ర అని అర్థం. రాజశేఖర అంటే చంద్రశేఖర. ఇంకో విధంగా రాజశేఖర అంటే లోకపాలకులు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరికీ పాలకుడు ఈయన, ఈయన్ని మించిన రాజు లేడు, కనుక రాజశేఖర. ఈ రెండు అర్థాలు ఉన్నాయి అందుకు. అందుకే రాజశేఖర అంటే శివుడు. కానీ రాజు అంటే ఎవరు? చంద్రుడు అని అర్థం ఉన్నది. ఇప్పుడు అత్రిగోత్ర ప్రభు, అత్రిగోత్రంలో పుట్టిన రాజు అంటే అత్రికి బ్రహ్మదేవుడు చంద్రరూపంతో పుట్టాడు అని మనకు పురాణం చెప్తున్నది. కనుక చంద్రుడికి ఆత్రేయుడు అని పేరున్నది. కనుక అత్రిగోత్ర ప్రభు అంటే ఎవరు? చంద్రుడు. మిత్ర, మిత్ర అంటే ఎవరు? తెలుస్తుంది కదా, చిత్రాంశువు. మళ్ళీ చిత్రాంశం అంటే అనేక రంగుల కాంతులు వెదజల్లు వాడు. చిత్రాంశువు అంటే అగ్నిభట్టారకుడు. ఇది అర్థం. ఇవి వైదిక శబ్దాలండి ఒక్కొక్కటి కూడా. అంటే పురాణ విజ్ఞానం తెలిస్తే గానీ శ్లోకాలు అర్థం కావు. ఈ శ్లోకాలు అర్థం చేసుకున్న నెపంతో మనం ఎన్ని పురాణాల విజ్ఞానాలను తెలుసుకుంటున్నామో. అందుకే పెద్దల కావ్యాలు ఎందుకు పట్టుకోవడం అంటే ఆ కావ్యాల ఆధారంగా ఎన్నో గ్రంథాల జ్ఞానం తెలుసుకోవడం. అందుకు గ్రహించాలి ఇవన్నీ కూడా. ఎందుకు ఏర్పాటు చేశారో తెలుస్తుంది కదా వ్యాఖ్యానాలు. తద్వారా మన ఋషులిచ్చిన సమస్త శాస్త్ర జ్ఞానములు తెలుస్తున్నాయి. ఇప్పుడు అత్రిగోత్ర ప్రభు మిత్ర చిత్రాంశు అంటే చంద్ర సూర్య అగ్ని వీళ్ళు సద్గోత్ర నేత్ర. గోత్రం అనేదానికి పేర్లు అని కూడా అర్థం ఉన్నది. కానీ ఈ మూడింటిని సమూహముగా చేసుకుని నేత్రత్రయీ పాత్ర, ఆ మూడు కళ్ళు పెట్టుకున్నటువంటి నీ చిత్రాననము ఉన్నదే, ఆ చిత్రాననము కలిగిన స్వామి నన్ను రక్షించవయ్యా. ఇది ఆ మొదటి వాక్యాలకు అర్థం. రెండవది, శత్రు విత్రాసకుర్ జైత్రయాత్రాస్థితే, శత్రువుల్ని భయపెట్టే నీ జైత్రయాత్రలో వెళుతున్న నీ స్వరూపం ఏదైతుందో అది నన్ను రక్షించుగాక అన్నారు. అంటే ఇక్కడ ఎలాంటి రూపం చూపిస్తున్నాడంటే, త్రినేత్రధారి అయి యుద్ధానికి వెళుతున్న శివుణ్ణి మనకు చూపిస్తున్నాడు. మొత్తం శివకర్ణామృతం పూర్తయ్యే లోపల మీకు ఎన్ని రకాల శివస్వరూపాలు కనబడతాయో చూడండి. శివుడి నానావతారములు ఇందులో మనకు గోచరిస్తాయి. నిన్నంతా కూర్చున్నవాడు లేదా నాట్యం చేసేవాడు కనబడచ్చు, ఇవాళ ఎలాంటి వాడు కనబడుతున్నాడంటే శత్రు సంహారకుడైన మూర్తి గోచరిస్తున్నాడు. శత్రు సంహారకుడు బయలుదేరుతున్నాడు. శత్రు విత్రాసకుడు జైత్రయాత్రాస్థితే, జైత్రయాత్ర అంటే అర్థం ఏంటంటే ప్రతివాడిని ఓడించుకుంటూ జయించే యాత్ర జైత్రయాత్ర. తమరు జైత్రయాత్రకు బయలుదేరారు. మీరు బయలుదేరారంటేనే శత్రువుల గుండెల్లో అప్పుడు గుబులు బయలుదేరిపోయింది వాళ్ళకి. అందుకు శత్రు విత్రాసకృత్, ఎవరా శత్రువులు? త్రిపురాసుర సంహారం కోసం స్వామి బయలుదేరినప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ అంటున్నాం కదా, త్రిపురాంతకమూర్తి. ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆ ధనస్సు, అమ్ముల పొది ఇవన్నీ పట్టుకున్నాడు. పినాకం ఆయన ధనస్సు పేరు. అది పట్టుకుని వస్తూ ఉంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతతే నమః అంటున్నామా కదా. రుద్రమంతా కూడా ఆ త్రిపురాసుర సంహారానికి బయలుదేరినవాడు త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడికి నమస్కారంగా కూడా భావించుకోవచ్చు. కనుక ఇక్కడ శత్రువిత్రాసకృత్ జైత్రయాత్రాస్థితి అని చెప్పినప్పుడు త్రినేత్రధారి అయి త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన ఆ పరమేశ్వరుని యొక్క వీర శృంగారమూర్తిని ఇందులో దర్శించారు అని చెప్పచ్చు. ఎన్ని రకాల మూర్తులు చూడండి. ఇప్పుడు ఆ ప్రతాపమూర్తే కనబడతాడు ఐదు శ్లోకాల్లో కూడా మనకి. చండ దుర్దండ పిండీకృతో దండ సత్తుండ శౌర్య ప్రచండే భగండ స్థల కుండల శ్రీ భజత్ కుండలీశ ప్రభో పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. చండ దుర్దండ పిండీకృతో దండ సత్తుండ శౌర్య ప్రచండే భగండ స్థల. ఇప్పుడు చూపిస్తున్నది ఏమిటి అంటే, స్వామి నీ బాహువులు ఎంత గట్టివి అంటే, సాధారణంగా బాహువుని పోల్చేటప్పుడు ఏనుగుల తొండాలతో పోలుస్తారు. చూడండి, పైన బలంగా ఉండి కిందకి సన్నగా దిగుతుంది తొండం. అదేవిధంగా బాహాదండములు కూడా అలా ఉంటాయి. కానీ ఏనుగుల తొండంతో పోల్చాల్సింది కాదయ్యా నీ చేతులు. ఉపమానం లేదు. ఎందుకంటే ఒక పెద్ద ఏనుగు రాక్షసుడు కుంభస్థలాన్ని పగలగొట్టిన చేతులు ఇవి సామాన్యం కాబట్టి. వాడి గండస్థలాన్ని ఒక్కడు కొట్టావు నువ్వు, కొట్టగానే వాడు మరణించాడు. అంటే గజాసుర సంహారాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. గజాసుర సంహారం చేసేవు నువ్వు, గజాసుర సంహారం చేసే నీ చేతుల్ని ఆ గజము యొక్క తొండంతో ఎలా పోలుస్తానయ్యా అన్నాడు. ఇక్కడ ఆ చెప్పడంలో ఉన్న అందం ఇది. పైగా కుండల శ్రీ భజత్ కుండలీశ ప్రభో. కుండలి అనే మాటకు అర్థం ఏంటంటే చుట్ట చుట్టుకోవడం అని అర్థం. కుండలాకారం అంటే చుట్ట, కుండలములు అంటే చెవికి పెట్టుకునేవి, అవి గుండ్రంగా ఉంటాయి కనుక వాటికి కుండలములు అని పేర్లు. అలా కుండలి అంటే సర్పము అని మరొక అర్థం ఉన్నది, అది చుట్ట చుట్టుకుంటుంది కనుక దాని కుండలి. మరి కుండలిని ఎందుకు వచ్చింది? మరి కుండల, ఈ కుండలికి ఈశుడు ఎవడు? కుండలీశుడు అంటే పాములు రాజు ఎవరు? ఆదిశేషుడు అవ్వచ్చు, అనంతుడు అవ్వచ్చు, వాసుకు కావచ్చు, తక్షకుడు కావచ్చు, కర్కోటకుడు కావచ్చు, చాలా ఉన్నాయి. సర్పాల్లో గొప్పవండి ఈశ అంటే గొప్పది అని అర్థం తీసుకోవాలి. కుండలీశ అంటే సర్పముల్లో గొప్పవి ఏవో వాటిని కుండలంగా చేసుకున్నవాడు, కుండలినే కుండలిగా చేసుకున్న స్వామి అన్నారు. ఇక్కడ చుట్ట చుట్టుకున్న పామునే కుండలంగా చేసుకున్నావు నువ్వు. అందుకే కుండల శ్రీభజత్ కుండలీశ ప్రభో, పాముల్లో శ్రేష్టమైన వాటిని కుండలంగా పెట్టుకున్నట్ట. స్వామి చెవులకి రెండు సర్పములు కుండలములుగా ఉంటాయన్నారు. అది శ్వేత అశ్వతరా అని రెండు ఉంటాయట. ఇంకోటి చెప్పారంటే అశ్వతరా కంబళ అని రెండు జాతులు కూడా ఉంటాయని చెప్పారు. శ్వేతాశ్వతరము ఒకటే జాతి అని కొందరు వ్యాఖ్యానిస్తారు. అశ్వతరా కంబళ అని రెండు జాతుల సర్పములు స్వామి చెవులు కుండలములుగా ఉంటాయి. చూసారా, అంటే మనం అనుకునేది శివుడు ఒంటి మీద పాములు అంటే మనకు తోచిన పాములు బొమ్మలు గీయడం కాదు. అసలు ఆ పాములు దర్శనం కూడా మనకు లభించదు. దివ్య సర్పములు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అని ఎనిమిది జాతుల సర్పములు స్వామివారికి అలంకారంగా ఉంటాయి. అందులో హస్తం వద్ద అలంకారంగా ఉండడానికి ఒక జాతికి అర్హత ఉంది, పాదం దగ్గర మరొకటి, భుజాల దగ్గర మరొకటి, తలపాగాక మరొకటి. అన్ని తలపాగా కూడా పామే ఆయనకి. కుండలముగా ఉండాలంటే దానికి స్పెషల్ జాతి ఉందిట, అది అశ్వతరా కంబళ అని. మనకి శ్వేతాశ్వత ఉపనిషత్తు ఉంది. కొందరు పెద్దలు చెప్తారు ఆ అశ్వతరం ఈ సర్పంలో ఒకటే, అది ఇచ్చిన జ్ఞానమని కొందరు వ్యాఖ్య. బాగానే ఉంది, ఎందుకంటే శ్వేతాశ్వత ఉపనిషత్తు అంతా శివతత్వాన్ని మనకి ఇస్తున్నటువంటిది. కానీ అశ్వతర కంబళ అని రెండు రకాల జాతులు స్వామివారికి కుండలములుగా ఉన్నాయి. అవి కుండలి కదా, కుండలీశ శ్రేష్టమైన పాములు గనుక కుండలీశ. కనుక స్వామి, కుండలీశులుని కుండలముగా ధరించిన స్వామి పాహిమాం హే విభో పార్వతీశ ప్రభో. ఇవన్నీ ప్రతాపమూర్తులే. ఒకటి త్రిపురాసుర సంహారం, రెండవది గజాసుర సంహారం. భద్ర రౌద్రాభ కద్రూతనా తనూజాధిరాన్ ముద్రిత క్షుద్ర రుద్రాక్ష మాలాధర రుద్ర చిద్రూప దృగ్వీర భద్రాకృతే పాహిమాం హే విభో పార్వతీశ ప్రభో. ఇక్కడ కనబడుతున్న స్వరూపు వీరభద్ర రూపం. ఒక్కరోజు ఎందరు వస్తున్నారో చూడండి, మన మన అదృష్టం అది. భద్ర రౌద్రాభ కద్రూత నూజాధిరాన్ ముద్రిత క్షుద్ర రుద్రాక్ష మాలాధర. స్వామిని స్వరూపం ఎలా ఉందంటే అది భద్రము రౌద్రము రెండున్నాయట. రౌద్రం అంటే చాలా భీకరంగా కనబడుతోందని బాహ్యార్థం, ఇంకా చాలా ఉందిలేండి. ఇంకోటి భద్రము, అందుకు ముందు భద్ర చెప్పి తర్వాత రౌద్రం చెప్పారు. అంటే స్వామి రౌద్రంగా కనబడ్డా భద్రుడే, క్షేమం కోసమే ఆ రూపం కనబడుతుంది. లోకక్షేమం కోసం ఉగ్రమైన రూపం ధరించాడైన భద్ర రౌద్రాభ అలా ఉన్నట్ట. పైగా ఆయన ధరించినవి కద్రూతనూజాధిరాన్ ముద్రిత అక్షుద్ర రుద్రాక్షమాలాధర. ఆయన ధరించిన మాలలు ఏమిటి అంటే రెండు మాలలు ఉన్నాయి, ఒకటి సర్పమాల ఇంకోటి రుద్రాక్షమాల. సర్పమాల ఏమిటంటే కద్రూ తనూజ అధిరాన్ ముద్రిత అక్షుద్ర మాల. అక్షుద్రం అంటే ఏమాత్రం తక్కువ కావుట సర్పములు. అవి కద్రూ తనూజములు అంటే సర్పములన్నీ కద్రువ యొక్క పుత్రులని మనకు తెలుసు. వినత యొక్క పుత్రుడు గరుత్మంతుడు, కద్రు యొక్క పుత్రుడు సర్పములు. అందుకే కద్రూ తనూజాధిరాన్ ముద్రిత అంటే ఆ కద్రువు తనయుల్నే మాలలుగా పెట్టుకున్నావు నువ్వు. ఈ చెప్పడంతో మొత్తం సర్పములని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇవన్నీ ధరించి వాడికి తోడు రుద్రాక్షమాలాధర, రుద్రాక్షలు ధరించి ఉన్నట్ట. ఎలాగ వీరభద్రాకృతే, వీరభద్ర రూపంతో వస్తున్నాడు శ్రీ వీరభద్రాయ నమశివాయ. ఆ వీరభద్ర అనే అర్థము మొదటే భద్ర రౌద్రాభ అనే దాన్ని చూపించాడు. స్వామి స్వరూపం ఎంత వీరత్వమో అంత భద్రత్వము. అందులో వీరత్వం ఉన్నది, భద్రత్వం ఉన్నది. అంటే లోకానికి క్షేమం కలిగించడం కోసం చూపించిన వీరత్వం అది. అందుకే ఆ వీరభద్రుడు నమస్కరిస్తే తన వీరత్వంతో మనకు క్షేమం కలిగిస్తాడు. శ్రీ వీరభద్రాయ నమ శివాయ అని మంత్రం చేసుకుందాం. ఇక్కడ వీరభద్ర స్మరణ జరుగుతున్నది. అయితే రుద్ర చిద్రూప దృక్ అన్నారు ఇక్కడ. ఈ శబ్దం అండి గొప్పగా వేశాడు. ఆయన చూపుట కళ్ళు మూడైనా మూడు రకాలుగా చూసినా మూడు చూపులకి ఫలితం ఒకటే, అది చిద్రూప దృక్ అన్నాడు. అది గొప్ప విషయం. చిద్రూపము కేవల చిత్, చిత్ అంటే జ్ఞానము. చిద్రూప దృక్ అంటే జ్ఞానమయమైన దృష్టి కలవాడా. మూడు కళ్ళు మూడు లక్షణాలు అన్నాం కానీ మూడు కలిపితే జ్ఞానమే. తాపం పోవాలన్నా చీకటి పోవాలన్నా పాపం పోవాలన్నా జ్ఞానం కావాల్సిందే. కనుక ఈ మూడిట్టి పోగొట్టగలిగే ఏకజ్ఞానమే మూడు కళ్ళు అయింది ఆయన దగ్గర. అందుకే చిద్రూప దృక్ అని ఒక్క మాటలో చెప్పారు ఇక్కడ. చిద్రూప దృక్ వీరభద్రాకృతి పాహిమాం ఏ విభో పార్వతీశ ప్రభో. దుర్గమ స్వర్గ మార్గ త్రిమర్గాపవర్గ ప్రధానర్గళంచన్ నిసర్గాకర భర్గ గర్గాది మౌనిజ్య దుర్గాపతే పాహిమాం ఏ విభో పార్వతీశ ప్రభో. ఇక్కడ ఎలాంటి వాడు దొరికాడు చూడు, భర్గుడు. ఇక్కడ కనిపిస్తున్న స్వరూపం భర్గుడు. భర్గుడు ఎక్కడున్నాడు? గాయత్రి మంత్రంలో ఉన్నాడు. భర్గోదేవశ ధీమహి. అందుకే గాయత్రీ మంత్రసేవ్యం నిఖిల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిషముమావల్లభం సంశ్రయామి అని ఇదే అప్పయ్య దీక్షితులు ఆదిత్య స్తోత్రరత్నంలో చివరి శ్లోకంలో చెప్పారు. ఇక్కడ సూర్యుణ్ణి స్తుతిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే గాయత్రీ మంత్రసేవ్యం, గాయత్రీ మంత్రం ద్వారా సేవింపబడే హే సూర్య భగవాన్, నువ్వు నిఖిల జనధియాం ప్రేరకం సర్వజనుల యొక్క బుద్ధుల్ని ప్రేరేపించేవాడవు, విశ్వరూపం సమస్తము నువ్వే, అయినా హే నీలగ్రీవ త్రినేత్ర నీలగ్రీవం త్రినేత్రం శివం ఉమావల్లభం సంశ్రయామి. అంటే సూర్యమండలంలో ఉన్న గాయత్రీ స్వరూపం ఎవరు? ఉమావల్లభుడైన శివుడే అని ఆయన దర్శించారు. తనకు ప్రమాణాలు కూడా చాలా చూపించారు. అందుకే ఇక్కడ భర్గ అనే శబ్దం వచ్చిందండి. ఇందులో ఇర్గ అనే పదం మాటి మాటికి రావడం వల్ల ఇందాక ద్రా వచ్చింది, అంతకుముందు ఇండ కుండల, అంతకుముందు వచ్చినటువంటిది ఆనంద అంద, దానితో పదాలు ఎలా తెచ్చాడు ఇక్కడ చూడండి. దుర్గమ స్వర్గ మార్గ త్రిమర్గాపవర్గప్రద అనర్గలంచ నిసర్గాకర. ఇందులో చూపిస్తున్న గొప్ప మాట ఏంటంటే దుర్గమమైన స్వర్గ మార్గాన్ని ఇవ్వగలిగే త్రిమార్గాన్ని నీ నెత్తి మీద పెట్టుకున్నావు అన్నాడు. త్రిమార్గ అంటే ఏమిటి? త్రిమార్గాప అని కూడా శబ్దం వేశాడు. త్రిమార్గాప ఆపస్ అంటే జలం.